ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
భగవద్గీత యథాతథం అధ్యాయం 10 భగవద్విభూతి యోగము శ్లోకం వచ్చి 26. ఇక్కడ బోర్డు పైన ఉంది, అందరూ కూడా దాన్ని ఫాలో అని చెప్తాను.
అస్వస్థః సర్వవృక్షాణాం దేవర్షిణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధాణాం కపిలో మునిః. అస్వస్థః సర్వవృక్షాణాం దేవర్షిణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధాణాం కపిలో మునిః. ॐ ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमावों विष्णुपादाय कृष्णप्रेष्णाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवि गौरवाणी प्रचारिणि నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణీ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత యథాతథం నుంచి 10. ఈ యొక్క అధ్యాయము భగవద్విభూతి అనే యోగం నుంచి శ్లోకం 26 నుంచి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఈ యొక్క అధ్యాయం ముఖ్యముగా భగవంతుని యొక్క దివ్యమైన విభూతులు శక్తుల గురించి, ఆ భగవంతుడి ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులలో కొన్ని శక్తులు ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. ఈ తెలియజేస్తున్న శక్తులు అన్ని కూడా, ఈ విభూతులు అన్ని కూడా చాలా స్వల్పమైనటువంటివి. భగవంతుడికి అనంత కోటి విభూతులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ భౌతిక బద్ధజీవులు దృష్టిలో చూసినట్లయితే మనకందరూ కూడా చాలా స్వల్పమైనటువంటి పరిమాణం కలిగినటువంటి బుద్ధి పరిమాణం కలిగిన బ్రెయిన్ మాత్రం ఉంది. ఒక మనం అర్థం చేసుకున్నాం, కానీ మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఈ త్రిగుణాలకు అతీతం కావాలి, దాని వరకు మాత్రమే భగవంతుడు ఇక్కడ విభూతుల్ని మనకి వివరిస్తున్నాడు. అర్జునుడికి అదే చెప్తున్నాడు, నా యొక్క విభూతుల్లో ఇది కేవలం ఒక చాలా స్వల్పమైనటువంటి మాత్రమే నీకు నేను వివరిస్తున్నానని. అంటే భగవంతుడు అనంత పద్మనాభుడు. ఈ అనంత పద్మనాభుడు అనంతమైనటువంటిది ఈ అల్పమైనటువంటి బుద్ధితో అల్పమైన జీవుడు అర్థం చేసుకోలేడు. కనుక ఈ త్రిగుణ లోబడేటువంటి జీవుడు త్రిగుణాలకు అతీతంగా ఏ విధంగా కావాలి, అయ్యి ఆ భగవంతుని దేవదేవుని ఏ విధంగా పొందాలనుకునే జ్ఞానం వరకే భగవంతుడు ఇక్కడ ఈ యొక్క విభూతి యోగంలో వివరిస్తూ ఉన్నారు. దానికి ఇంత ముందు శ్లోకాల్లో భగవంతుడికి విభూతులు ఏ విధంగా ఉన్నాయి, భౌతిక ప్రపంచంలో తన శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, తను ఏ విధంగా విస్తరించి ఉన్నాడు ఈ భౌతిక ప్రపంచంలో అనేది మనకి చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంతకుముందు మన యొక్క భక్తులు చాలా అటెంటి కూడా వివరించారు. అది ముఖ్యంగా మనం ఈరోజు శ్లోకంలో చూసినట్లయితే 4 విషయాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు భగవంతుడు. ఏమిటది అస్వస్థం? అస్వస్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ యొక్క వృక్షాల్లో రావి చెట్టు నేను అంటున్నాడు. ఈ యొక్క అస్థిరమైన చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నింటిలో వృక్షాలన్నింటిలో నేను రావి చెట్టును అంటున్నాడు. అట్లానే దేవర్షుల్లో, దేవర్షి అంటే ఉన్నతమైన వ్యక్తి నారదు, మునులు ఋషులు దేవర్షులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నతమైన వాడు నారద మహర్షి. అలాగే గంధర్వాణం, గంధర్వుడు అంటే దేవలోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప గాయకులు, వాళ్ళు ఉన్నతమైన వాడు చిత్తరథ, అది కూడా భగవంతుడికి విస్తారమే. సిద్ధాణం సిద్ధులలో, సిద్ధులకి అన్ని సిద్ధులలో అన్నిటితో ఉండమంటే వ్యక్తి కపిల భగవానుడు, భగవంతుని యొక్క పాక్షిక అవతారం అది. ఈయన ఈయన నలుగురు వ్యక్తులు నేనని చెప్పి చెప్తున్నాడు. అయితే ఎందుకు భగవంతుడు తనకు విభూతిలో ప్రతీది నేను ఈయన భౌతిక పని విస్తరించున్నాను అని తెలియజేస్తున్నాడు, దేనికోసం ఇది? ఇంతకు ముందు అధ్యాయంలో మనం 9 అధ్యాయాలను చూసినట్లయితే మీరు అంటున్నారు శరణాగతి పొందండి, మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మా నమస్కృతి మామి ఏవైతే పెద్దదాని ప్రయోజనం, ఈ విధంగా చేసిన నాకు ప్రియురవుతారు, ఈ విధంగా నన్ను చేయండి, నన్ను అర్చించండి, నాకు అర్పించండి, అన్ని నాకు 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 అని చెప్పేసి ఆఖ్య అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత అధ్యాయంలో మీరు ఈ విధంగా ఈ విధంగా చెప్తాను. ఈ అధ్యాయంలో తనకు విభూతులు, ఇవి నా శక్తి, ఇది నేనే, అది నేనే, ఇది నేనే అని చెప్తున్నాడు. ఎందుకు ఇట్లా భగవంతుడు ఎందుకు తన గురించి తను చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈ అజ్ఞాన అంధకారంలో జీవిస్తున్నటువంటి బద్ధజీవులకి భగవంతుని శక్తులు కానీ భగవంతుని యొక్క విభూతులు కానీ భగవంతునికి స్థితి కానీ తెలియదు. ఎందుకంటే భగవంతుని నుంచి వాళ్ళు దూరమై ఉన్నారు, భగవంతుడితో అసూయ కలిగి ఉన్నారు. వాళ్ళు ఈశ్వరులు కావాలని అనుకుంటున్నారు, వాళ్ళు ఈశ్వరులు కావాలని అనుకుంటున్నారు. సరే, నువ్వు ఈశ్వరుడు కావాలంటే ఈ విధంగా శక్తులు కలిగి ఉండాలి, నీకు అటువంటి శక్తులు లేవు, ఇవి నా శక్తులు అని చెప్పేసి జీవుడికి భగవంతుని వేరు చేసి చూపించి త్రిగుణాలకి నువ్వు అతీతమైన నా యొక్క ధామానికి రా అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చేసాము. చాలా మంది నాస్తికవాదులు అంటారు, ఇంతకుముందు ఒక ఉపన్యాసంలో మన ఒక డివోట్గా అని చెప్పారు, స్వామి ఎందుకు భగవంతుడు అన్ని ఇది నాకు చెయ్యి, నా అది ఇది నేను అది నేను అంటున్నాడు, భగవంతుడు చాలా అహంకార ఫీల్ కదా అని చెప్పారు. ఎస్, భగవంతుడు అహంకారమే, ఎందుకంటే అన్ని కలిగి ఉండడు అహంకారం ఉంటుంది, మనకి ఏమి కలిగిందో మన అహంకారం ఉండేటప్పుడు అన్నీ కలిగి ఉంటే వ్యక్తికి అనేందుకు అహంకారం ఉండదు. మనకి ఏమీ లేదు భౌతిక దుఃఖాలం అశాంతి ఎక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏదైతే స్వల్పం అంటే మనం కలిగి ఉన్నామో దాన్ని చూసి మనం అహంకారం కలిగి ఉంటున్నాం, ఇది ఏమిటయ్యా ఇది ఎవరు నాది అంటున్నాం. కానీ నువ్వు ఎక్కడ తెచ్చావు, ఏది నీది, ఏం పట్టుకుని వచ్చావు, ఏం తీసుకుపోతావు, ఏమీ లేదు. అశాశ్వతమైన భౌతిక ప్రపంచంలో అశాశ్వత యొక్క దేహాన్ని కలిగి ఉండి నాది నేనని భావిస్తున్నాము. మరి అఖిలాండకుడు అనంత పద్మనాభుడు సర్వకారణ కారకుడు, మరి ఆయన చెప్పుకునే తప్పే ఉంది అని అడిగితే మన యొక్క భక్తుడు ఆ వ్యక్తి చెప్పాడు, స్వామి మీరు ఏం చేసి మీ పేరు ఏమిటో అడిగారు, సో అండి సో నా పేరు సుబ్బారావు సంథింగ్ చెప్పాడట. చెప్తే మీరేం చేస్తున్నారు, నేను బ్యాంకు మేనేజర్ని అన్నాడు. అవునా, మరి నీకు కూడా అహంకారం చాలా ఉందయ్యా అని చెప్పారు. అని చాలా అడ్వాన్స్ చెందారు, నా అహంకారం ఉంది, నేను జాబ్ చేస్తున్నాను, నేను బ్యాంకు మేనేజర్ని అని చెప్పాను. అది నువ్వు ఎప్పటి నుంచి బ్యాంకు మేనేజర్గా చేస్తున్నావు, నేను స్టడీ అయిన తర్వాత టెస్ట్ అయింది బ్యాంకు మేనేజర్. మరి ఈ మధ్యన జరిగిన నువ్వు అశాశ్వతం ఎన్ని రోజులు ఉంటావో తెలియదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావో తెలియదు, అటువంటి విడిది నేను బ్యాంకు మేనేజర్ని అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. మరి నీకెంత అహంకారం స్వల్పమైనది కలిగి నువ్వింత అహంకారం కలిగి ఉంటే మరి సర్వ విభూతులు కలిగిన వ్యక్తి, సర్వానికి మూలమైన వ్యక్తి, సర్వశక్తులు ఉన్నటువంటి సట్ విభూతులు కలిగిన వ్యక్తి దేవదేవుడు, మరి ఆయనకెంత అహంకారం ఉండాలయ్యా? సర్వం కలిగి ఉండే ఆయనకి అంత నీకెంత ఎంత ఉండేటప్పుడు ఏమి ఒక అని నాకు ఏదో బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు కదా, మరి అట్లా చెప్పుకోవు. నేను ఒక మేనేజర్ని అయ్యా, నా స్థితి అది, నేను బ్యాంక్ అందరికి నేను కంట్రోల్ చేస్తుంటాను, అక్కడ నేను అంత కూడా నాకు అది అది నేను చెప్పుకున్నాను అంట. మరి అదే భగవంతుడు సర్వ సృష్టి క్రియేటర్ అని సర్వ అని మెయింటైన్ చేస్తున్నాడు అని పోషిస్తున్నాడు అని అన్ని చేస్తున్నాడు, అన్ని ఆయన ద్వారా జరుగుతున్నాయి. మరి అన్ని చెప్తాం ఆయన ఆ విధం చెప్పిన తప్పే ఉందండి. మరి సరే నువ్వు ఆ విధంగా చెప్పుకున్నావు, మరి నీ సభ ఇంట్రెస్ట్ అందరూ నీకు అనుకూలంగా నీకు చేస్తారా, నీకు అనుకూలంగా ఉంటున్నారా? లేదు స్వామి. మరి భగవంతుని ఒక దీంట్లో చూసినట్లయితే భగవంతుడు అన్నింటిలో ఉన్నతమైన వ్యక్తి అన్ని, కానీ ఆయన ఒక సభ అంటే దానికి మనిషి శాతం అన్ని ఆయనకు అనుకూలంగా వాళ్ళు చేస్తుంటారు. సరే బద్ధజీవులు మనకి ఆ వ్యక్తి తెలియదు, కనుక భగవంతుడు ఆ విధంగా శరణాగతి పొంది నువ్వు ఆ దేవదేవుడి శరణాగతి పొందడానికోసం ఆ విధంగా చెబుతున్నాడయ్యా. జా శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీలా ప్రభుపాదికి జాయ్ ఏంటి అని చెప్పేసి చెప్పాడు. అంత అప్పుడు అనుకున్నాడు, ఓహో నేను అశాశ్వతమైన భౌతిక ప్రపంచంలో అశాశ్వతమైన దేహాన్ని తీసుకుని నేనంత కలిగి ఉంటే మరి శాశ్వత వ్యక్తి కనుక ఉండాలని చెప్పి అప్పుడు ఆయన అర్థం చేస్తున్నారు. అది ఇక్కడ ఇంతకుముందు మన శ్లోకం క్లాసు చెప్పుకున్నాం. భగవంతుడి ఫస్ట్ ఎక్స్పాన్షన్స్ ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, దేనికోసం? భగవంతుడు ఫస్ట్ యొక్క విస్తారణలో ఉన్నట్లయితే ఫస్ట్ బలరాముడు, ఆ బలరాముడి నుంచి శత్రుయూహం సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనురుద్ధ ఈ యొక్క శత్రుయూహం నుంచి మళ్ళీ సంకర్షణ నుంచి ఇంకో శత్రుయూహం, ఆ శత్రుయూహం నుంచి ఏంటి ఫస్ట్ బలరాముడు వస్తాడు, ఆ బలరాము నుంచి వచ్చిన దీంట్లో సంకర్షణ నుంచి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు వస్తారు, ముగ్గురు విష్ణువులు ఎవరైనా కార్ణోసా విష్ణు, గర్భోదసా విష్ణు, ఇంకోలెవరు క్షీరోషా విష్ణు, ఇక ముగ్గురు విష్ణులు వస్తారు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే భగవంతుడు ఎంత కరుణమయుడు, ఎంత దయామయుడు, జీవుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడని చెప్పి మనకి ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. భగవంతుడు ఎవరు? త్రిగుణాతీతుడు. జీవుడు ఎవరు? త్రిగుణాలు లోబడి ఉంటున్నాడు. కానీ భగవంతుడు ప్రేమతో ఏం చేస్తున్నాడు? తనకు విస్తరించుకొని, ఎందుకంటే భగవంతుడితో అసూయ కలిగి మనం ఈ భౌతిక ప్రపంచానికి వస్తాం, వీళ్ళకి ఏ విధంగా ఈ త్రిగుణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఈ త్రిగుణాల నుంచి వాళ్ళకి బయట తీసి నాకు ధామానికి తీసుకువెళ్లాలని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన స్థితిని విడిచిపెట్టేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి తను విస్తరించి ప్రతి ఒక్క దీంట్లో కూడా ఉన్నతమైన పొజిషన్ తీసుకొని ఈ భగవంత భక్తులకి ఇక గుణాల నుంచి బయటపడి శుద్ధ సత్వగుణం తీసుకొచ్చి వాళ్ళకి ఉత్తమైనటువంటి స్థితిని కలిగించడానికి కోసం భగవంతుడు ఈ విధంగా తనకు విభూతుల్ని ఎక్కించుకున్నాడు. ఇంతకుముందు మధుగోపాల ప్రభు ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టు త్రిగుణాలకు అతీతమైన భగవంతుడు త్రిగుణాలను సృష్టించి ఆ త్రిగుణాలలో త్రిగుణాలకు లోబడి తను ఉండి ఈ త్రిగుణాలతో ముఖ్య కలుషితమైనటువంటి బద్ధ జీవుల్ని త్రిగుణాతీతులు చేయడానికి కోసము తను ఈ విధంగా తన యొక్క విస్తరించుకొని బద్ధ జీవుల్ని త్రిగుణాతీతులు తన యొక్క ధామాన్ని తీసుకువెళ్ళడానికి కోసం తను ప్రయత్నిస్తూ ఉన్నాడట. చూడండి భగవంతుడు ఎంత కరుణామయుడు, ఆయన త్రిగుణాతీతుడు, ఆయన త్రిగుణాలకి భిన్నమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ త్రిగుణాల్లో ప్రపంచ భౌతిక ఈ ప్రపంచంలో త్రిగుణాలకు లోబడి తను వచ్చి తను ఇక బద్ధ జీవు త్రిగుణాతీతంలో ఉండే భక్త జీవులకి వాళ్ళని సాంగత్యమిచ్చు తనకు ఉన్నతమైన స్థితిని కలిగించు ఏ యథామా ప్రపత్తి అంటే తాము సదా వాళ్ళు ఏ విధంగా అయితే కోరుకున్నారో అనుకున్న విధంగా ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఫలాల్ని చేకూరుస్తూ ఉన్నాడు. అదే ఈరోజు శ్లోకం. ఇక వృక్షాల్లో ఇక రావి చెట్టు, రావి చెట్టు మనం చూసినట్లయితే చాలా ప్రాధాన్యత ఉంది శాస్త్రాల్లో. ఎందుకంటే ప్రాధాన్యత ఉందంటే ఆ రావి చెట్టు విస్తారానికి విభూతేమి భగవంతుడే, రావి చెట్టు భగవంతుడే. అందుకే మనం చూసినట్లయితే వేదిక శాస్త్రాల్లో మనం చూసినట్లయితే మన పురాతన యోగులు ఋషులు మునులు ఇవంతా కూడా వాళ్ళు ఎక్కడెక్కువ నివసించేది రావి చెట్టు కింద. వాళ్ళు తపస్సు జ్ఞాన ధ్యానాలు ఇవన్నీ చేసి ఎక్కడ రావి చెట్టు కింద. ఎందుకంటే రావి చెట్టు భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక భారతదేశంలో ఇక కర్మల్లో ఇవన్నీ చేస్తున్న ప్రాతికాల కర్మగా రావి చెట్టు వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఇక రావి చెట్టు నేను అంటున్నాడు. మరి అక్కడ రావి చెట్టులో చేసిన ముగ్గురు వ్యక్తులు త్రిగుణాలకు భగవంతుడు కూడా విస్తరింపజేశాడు, విష్ణు బ్రహ్మ శివ. ఆ ముగ్గురు కూడా దాంట్లో నివసిస్తున్నారు. దానికి ఏదో శ్లోకం కూడా మూలతో విష్ణు రూపాయ, మధ్యతో బ్రహ్మ, అగ్రతో శివరూపాయ అనే శ్లోకం ఉంది, నివసిస్తూ ఉన్నారు. అంటే రావి చెట్టు ఈ యొక్క కర్మకాండ సిద్ధాంతం చాలా ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. కానీ మన భక్తులతో సేవ చేసిన వ్యక్తులకి మనకి ఇంకా ఉన్నతమైనది ఇచ్చాడు కనుక మనం వాటిని ఎక్కువగా ప్రాధాన్యత మనం ఇవ్వం. అయితే రావి చెట్టు చాలా ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే చూడండి యాక్చువల్లీ భౌతికపరమైన కల్పవృక్షము రావి చెట్టు. కల్పవృక్షం అధ్యాయ ప్రపంచంలో కల్పవృక్షాలు మనం చెప్పుకుంటాం కదా, అక్కడ కూడా ఈ కల్పవృక్షమే అన్ని కూడా కోరికలు తీరుస్తుంది. మనకి ఆ కల్పవృక్షం దగ్గరికి ఏది కావాలంటే అది ఇస్తుంది. అక్కడ ఆ చెట్టు దగ్గరికి ఏ ఫలం కావాలనుకున్నా ఏ కోరుకున్నా అది మనకి నెరవేరుస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఈ యొక్క రావి చెట్టు అనేది వటవృక్షం అంటారు, వటవృక్షం. ఈ రావి చెట్టు కూడా ఎవరైతే ప్రాతకాల కర్మల్లో తనను పూజిస్తూ ఉంటారో, ప్రదర్శన చేస్తూ ఉంటారో, వాళ్ళకి కామ్యకర్మ ఫలాలను వాళ్ళకి వసుగుతూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుని విస్తార రూపమే, భగవంతుని విస్తార రూపం దేని ఏదైనా సమాన శక్తులు కలిగి ఉంటాయి, సమానమైన కాదు శక్తులు కలిగి ఉంటాయి. ఒక బద్ధ జీవులు ఏ కోరిక కలిగి ఉంటారు, ఏక దేనితో వాళ్ళు చేస్తుంటారు, ఏదామాం ప్రపద అంటే తాం సదైవ భజామ్యహం, ఎవరు ఏ విధంగా అయితే తన భజిస్తూ ఉంటారో భగవంతుని, వాళ్ళకి అదే విధంగా అనుగ్రహిస్తానని చెప్తూ అంటున్నాడు, వాళ్ళు ఇస్తూ ఉన్నాడు. అదే భగవంతుడు కూడా ఇక సృష్టి ప్రళయం మొత్తం అయిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ వటావృక్షం యొక్క ఆకుపైన ఆయన మహాప్రళయంలో అయిన తర్వాత ఆయన పవలించి చిన్న బాలుడు వటపక్ష సాయి రూపంలో సైనిస్తూ ఉన్నాడు. చూడండి భగవంతుడు ఎంత తన యొక్క విభూతులు ఎంత దివ్యంగా ఉంటాయో అని దాని పైన పవలిస్తూ ఉన్నాడు. చూడండి మరి భగవంతుడు ఎందుకు చేయాలి, తను మొత్తం తన యొక్క విభూతిని విస్తరించుకొని అనేకమైన జీవులు క్రియేట్ చేస్తున్నాడు, ఆ జీవులంతా కూడా ఇది చేసి త్రిగుణాగతీతమనేది ఇక త్రిగుణాగతి భౌతిక పని సృష్టించి ఈయనకి అన్నిటి కూడా ఇది చేసి తన ఎక్స్పాండ్ అయ్యి మొత్తం ఇది చేసి మహాప్రళయంలో మొత్తం లైన్ చేసేసి ఆయన ఏమీ తెలియని వ్యక్తిలా, నాకేం సంబంధం లేదు అనే వ్యక్తిలా ఒక వట పత్రం పైన ఆయన పవలించుకుంటూ ఆయన ఇది చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత చేయాలి భగవంతుడు అంటే, భగవంతుడు తనకి విస్తార రూపంలో వచ్చినప్పుడు జీవుని సృష్టించి వానికి జీవుడికి ఏం చేశాడు, ఒక ఉన్నతమైన గుణాన్ని ఇచ్చాడు. ఏమిటది? స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఇవ్వడం కారణంగా ఆయన ఏం చేశాడు, పెద్ద పొరపాటు చేశాడు అనిపిస్తుంది. ఇందుకే స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు, అన్ని ఇచ్చాడు కానీ భగవంతుడు ఒకసారి ఏదైనా ఇస్తే దాన్ని ఎప్పుడు టచ్ చేయడు. భగవంతుడు స్వేచ్ఛ జీవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛలు ఎప్పుడు భగవంతుడు టచ్ చేయడు. ఈ జీవుడికి ఎప్పుడైతే భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడో ఈ స్వేచ్ఛను జీవుడు ఏం చేస్తున్నాడు, దుర్వ్యయోగం పరుచుకుంటున్నాడు. వినియోగం పరుచుకొని భౌతిక ప్రపంచంలో త్రిగుణాలకు లోబడి బంధించబడుతున్నాడు. అది భగవంతుడు కరుణతో ఏం చేస్తున్నాడు, ఈ త్రిగుణాలతో బంధించబడి ఉన్న జీవుడిని ఎట్లయినా ఉద్ధరించాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు, తను విస్తరింప చేసుకొని వాడు ఏ విధంగా కోరిక కలిగి ఉన్నాడో, వాడు ఏ విధంగా ఉండాలనుకున్నాడు, ఆ విధంగా తనకి సేవించే విధంగా డైరెక్ట్ గా అది ఇండైరెక్ట్లీ సేవించే సేవ చేసే విధంగా భగవంతుడు ఆ జీవుడి కృపను ప్రసాదిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చాడు, అదే సమయంలో జీవుడి పైన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉంటే కదా ఆ వ్యక్తి పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఈ వ్యక్తిని ఎట్లానే నేను ఉద్ధరించాలి, ఈ వ్యక్తి బంధించబడ్డాడు, ఈ వ్యక్తిని ఎట్లానే నేను నా ధామాన్ని తీసుకువెళ్ళాలి అనే ఒక స్థితిని కలిగి ఉంటా భాగం. ప్రేమ లేకపోతే వాడు ఎట్లా పోతే నాకెందుకులే, వాడి కర్మ, మనం కూడా ఏదో అంటుంటాం ఏదైనా చేశారంటే వాడు ఇట్లా అయిపోయాడు పోపు ఎట్లా చేయాలంటే వాడి కర్మ నేను మనం ఏం చేస్తామంటాం, లేకపోతే వాడి గురించి మనకి ఎందుకు ఇది మన పని మనం చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల మనకి ప్రేమ లేదు, సంబంధ బంధాలు లేక కారణంగా మనం ఆ విధంగా వస్తుంటాం. కానీ ఆ వ్యక్తి పట్ల ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నామో ఆ వ్యక్తి ఏదైనా దుఃఖిస్తే, ఏదైనా బాధపడితే, ఏదైనా తను బంధించబడితే, అరే ఈ వ్యక్తిని ఎట్లా నేను హెల్ప్ చేయాలి, ఈ వ్యక్తిని ఎట్లా నేను సేవ్ చేయాలి, ఎట్లా కాపాడాలని చెప్పేసి పరితపిస్తూ ఆయనకి ఏం చేస్తాడు, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిని విడిచిపెట్టేసి ఏం చేస్తాడు, తను ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితికి వచ్చి ఆ వ్యక్తికి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మన ఎగ్జాంపుల్ చూడొచ్చు ప్రభుపాద్ ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది ఉన్నతమైన దివ్యమైన వ్యక్తి ఆయన, కానీ ఈ భౌతిక పనుల్లో బంధించబడిన భద్ర జీవుల కోసం భగవంతు ప్రాతినిధ్యంగా కలియుగ నారదుడిగా వచ్చాడు. ఆయన ఈ త్రిగుణాలతో లోబడినటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తున్నాడు, ఉన్నతమైన వ్యక్తులుగా శుద్ధ సత్వస్థాయికి తీసుకురావడానికి ఆయన ఒక మిషన్ ఏర్పాటు చేశాడు. ప్రభుపాద్ కూడా చెప్తుంటారు, నేను ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసింది ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులుగా తీర్చిదిద్దడానికి కోసం, ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేసి భగవద్ధం తీసేయడం కోసం ఏర్పాటు చేశాను. అది ఈ త్రిగుణాలకు లోబడినటువంటి వ్యక్తి శుద్ధ సత్వాన్ని తీసుకురావడం కోసం భగవంతుడు ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు, ఇన్ని తన విభూతులన్నీ కూడా విస్తరింపజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్క దీంట్లో కూడా తను ఒక మొట్టమొదటి పొజిషన్ దాన్ని తీసుకున్నాడు, ఉన్నతమైన వ్యక్తిగా తీసుకుంటే. ఎందుకంటే యజ్ఞత ఆచరిత శ్రేష్ట. ఉత్తమైన వ్యక్తులు ఏదైతే చెప్తారో, ఏదైతే ఆచరిస్తారో, ఏదైతే పూజిస్తారో అది మిగతా వాళ్ళని తీసుకుంటారు. అందుకే ఏం చేస్తున్నాడు ఆయన, ఈ వృక్షాల్లో అన్ని వృక్షాల్లో ఉందమైన వృక్షం రావి చెట్టు, వట వృక్షం, ఆ వృక్షం నేనే అంటున్నాడు భగవంతుడు. మరి రెండో మనం చూసినట్లయితే దేవర్షిణాం నారద, మరి నారదుడు కూడా భగవంతుని యొక్క ఆయన యొక్క శక్తుల్లో ఒకటి అని భగవంతు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నారు. మరి ఆయన చేసినటువంటి వ్యక్తి పని ఏమిటి, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాలకు లోబడి దుఃఖిస్తూ ఉన్నాడో, ఎవరైతే బాధపడుతూ ఉన్నాడో, ఎవరైతే రోధిస్తూ ఉన్నాడో, అటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు ఆయన, త్రిగుణాలకు అతీతంగా తీసుకొచ్చి ఆయన శుద్ధ సత్వాన్ని తీసుకొచ్చి ఆయన భగవద్ధామానికి తీసుకువెళ్తూనే ఉన్నాడు. చూడండి భగవంతు మన సరే నారద మన మహర్షి మనం చూసినట్లయితే ఎంతో మంది అతి భయంకర వ్యక్తులు కూడా, అతి నీచమైన వ్యక్తులు కూడా పరమహంసలుగా మార్చి ఆయన భగవద్ధామానికి ఆయన తీసుకువెళ్ళారు. ఎంతో మందిని మృగహారి, రత్నాకర్, వాల్మీకి, ఇట్లా మనం చూసినట్టు భాగవతం చూసినట్టు కొన్ని వేల లక్షల మంది ఉంటారన్నమాట. దీనికి ఒక ఉదాహరణ పురాణంలో చెప్పబడింది, అది సత్యగోపినప్పుడు ఎక్కువగా ఈ యొక్క స్టోరీ చెప్తుంటారు, అందుకే తెలిసి ఉండొచ్చు. ఒకసారి నారద మహర్షి ఆయన త్రిలోక సంచారి, ఆయన మొత్తం ప్రయాణిస్తూ అన్ని లోకాలు తిరుగుతూ ఉంటుంటాడు. తిరిగి ఉండేటప్పుడు ఒకసారి ఈ యొక్క భూలోకానికి వచ్చాడు. వచ్చేటప్పుడు వెళ్తుంటే ఒక వ్యక్తి పట్ల మహాత్ములు ఎప్పుడు కూడా ఏది ఏదైనా బాధపడిన దుఃఖిస్తున్న భౌతిక ప్రపంచం సఫర్ అవుతున్న ఒక వ్యక్తి పట్ల కరుణ అనేది కలిగింది అనుకోండి, ఎట్లయినా సరే ఈ వ్యక్తికి నేను భగవంతుని కృప ప్రసాదించాలి అని సంకల్పించుకుంటాడు. వ్యక్తి నారద మహర్షి ఆ వ్యక్తిని చూసి, వ్యక్తిని ఎట్లయినా సరే నేను ఈ త్రిగుణాలకి అతీతంగా నేను చేసి భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అని అనుకుని ఏం చేసి ఆ వ్యక్తి దగ్గర వెళ్ళాడు. వెళ్ళి ఆయన పేరు కైలాష్, వెళ్ళి పలకరించి ఎప్పుడైతే సాధుమాహంలో వచ్చారో, పూర్వకాలంలో సాధువులకి బ్రాహ్మణులకి వీళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళకి సత్కరించేవాళ్ళు. ఇప్పుడైతే మోడర్న్ కల్చర్ అంతా మారిపోయింది కనుక అది ఆ ధర్మాలను ఎవరు కూడా ఆచరించట్లేదు. ఎప్పుడైతే నారద మహర్షి వచ్చాడో తను చేసిన తర్వాత నారద మహర్షి ఆ వ్యక్తి బోధించి చెప్తున్నాడు, ఈ భౌతిక ప్రపంచంలో మనం అనేకమైన కోరికలు, అనేకమైన ఇవి కలిగి మనం బంధించబడిపోతున్నాం, జీవుడు చేయవలసిన కర్తవ్యం గురించి అన్ని కూడా బోధిస్తూ ఉన్నాడు. అన్ని విన్న తర్వాత ఆ వ్యక్తి కైలాష్ ఏమన్నాడు, స్వామి ఇదంతా బాగానే ఉంది కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నాకు ఇక్కడ కొన్ని బాధ్యతలు, నా బాధ్యతల నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఆ బాధ్యతలు తీరేక నేను మత్స్యుడు మీరు చెప్పినట్టే నేను చేస్తాను, నేను ఆచరిస్తానని చెప్పేసి అన్నాడు. సరే ఏమిటయ్యా నీ బాధ్యతలు అంటే, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఎట్టిన కొద్ది చదువులు వెనక చదివించి వాళ్ళ ఉన్నతమైన బాధ్యతలు వాళ్ళు తీసుకున్న తర్వాత నేను అప్పుడు విడిచిపెట్టేసి నేను భక్తుల సేవకు వస్తానయ్యా సరే అని చెప్పేసి నా అర్థమేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి అదే మార్గం వస్తుండగా మళ్ళీ ఆ వ్యక్తిని మళ్ళీ కలవడం జరిగింది. కలిసేటప్పుడు మళ్ళీ సేమ్ ఇదని చెప్తున్నాడు. నారద మహర్షి మళ్ళీ చెప్పాడు, చెప్పి ఈ విధంగా అయ్యా నీవు బాధ్యతను అయిపోయా, సరే ఇప్పుడు రా మనం పోదాం అని చెప్పి అంటే, అయ్యా స్వామి స్వామి ఈ ఒక్కసారి నన్ను విడిచిపెట్టు, చూడు వీళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు, ఏమి లేకుండా వాళ్ళకి ఏమి బాధ్యత తీసుకుండా విచ్చలు విడిగా వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకు ఒక బాధ్యతాయుతంగా తీర్చిదిద్దిన తర్వాత నా బాధ్యతలకు అప్పచెప్పేసి వాళ్ళకి భాగాలు పంచిచ్చి వాళ్ళకు ఒక మంచి గృహస్థలుగా చేస్తే నేను వచ్చేస్తానయ్యా. సరే ఎంతవరకు చూద్దామని అర్థమైతే, ఎందుకంటే సాధువు అంటే ఓర్పు సహనమైన కలిగి ఉంటాడు, ఎందుకంటే ఆ వ్యక్తి భగవంతు ప్రాతినిధ్యాన్ని వహిస్తాడు కనుక ఆ వ్యక్తి కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు కనుక ఆయన ఈ గుణాలను కలిగి ఉన్నాడు. సరే నా అర్థమాసం మళ్ళీ వెళ్ళిపోతాడు, లేదా మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కలవడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు అక్కడ ఇంటి ముందు బోటు కనిపించింది అన్నమాట. ఓ సరే అని చెప్పేసి అనుకున్నాడు. మనం కూడా ఎవరైనా వెళ్తే కుక్కలున్నా జాగ్రత్త అని, లేదంటే లేట్ సమ్ సో అండ్ సో అని చెప్పేసి, అంటే లేటు సమ్ అప్పారావు సుబ్బారావు అని చెప్పి మనకు ఉంటాయి, అంటే కాలంగా గడిపేశాడని చూశాడు. సరే ఇంటికి వెళ్ళేటప్పటికి లాండ్ ఒకటి ఒకటి బహుభవన్ అరుస్తూ ఉంది. ఓ అని చెప్పేసి నారద మాస్టర్ అనుకున్నాడు. సరే లోనికి వెళ్ళాడు, తనకు పుత్రులు వచ్చారు, తనకి నారద మహర్షిని పలకరించి ఆతిథ్యం నిశ్చయం చేశాడు. సరే వాళ్ళు చెప్పారు, స్వామి మీరు ఆశ్రమం వచ్చేటట్లుండక మా నాన్నగారి కాలం గడిపేశారు, మాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ యొక్క రోదన వాళ్ళు చెప్తుంటారు. వచ్చే ముందు ఇది ముందు కనిపించింది, పలకరిస్తుంది నారద మహర్షి. అదే నారద మహర్షి, సరే కైలాష్ ఏమిటి స్థితి, నీకు అప్పుడు చెప్పాను నువ్వు హ్యాపీగా భగవద్దాం పోదాం రావయ్యా అని చెప్పేసి, కానీ విన్నావా, వినకుండా చూడి ఇద్దరు. అప్పుడు ఇదంతా చెప్తుందంట, సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు దా పోదామని చెప్పేసి నారద మహర్షి కుక్క రూపంలో ఉంటే ఆ వ్యక్తిని పిలుస్తుంది. మళ్ళీ చెప్తుందంట, స్వామి స్వామి ఒక్కసారికి నాకు విడిచిపెట్టు చూడు, వీడికి బాధ్యతే లేకుండా పోయింది, అన్ని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టేశారు, దొంగలు ఎత్తుకుపోతున్నారు, ఈ విధంగా నేను కొద్దిగా వాళ్ళకి ఇది చెప్పి వాళ్ళు కాపాడి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను వస్తానయ్యా అని చెప్పాను. అంటే మన ఈ భౌతిక ప్రపంచంలో ఈ త్రిగుణాలకు లోబడి ఉన్న కారణంగా మనం బంధన పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, భౌతిక బంధించబడుతున్నాం. ఈ బంధించబడేటప్పుడు ఏమవుతుంది, ఇది నాది నేను అనే భావన మనకు ఏర్పడుతుంది. అది ఆ భావన ఏర్పడేటప్పుడు నేను వాళ్ళకి, ఎందుకంటే వీడే త్రిగుణాలకు లోబడి ఉన్నాడు, వీడు బద్ధజీవుడు, ఇంకొక వ్యక్తిని మనం ఇచ్చేయాలని చెప్పేసి ఆ వ్యక్తికి అన్ని ఇచ్చేసి నేను వస్తానని చెప్పేసి అంటున్నాడు. అది కైలాష్ ఆ విధంగా కుక్క రూపంలో మళ్ళీ జన్మ తీసుకున్నాడు ఆ ఇంట్లో. చూడండి, ఈ భౌతికం దేనికైనా మనం ఒక బంధింపబడితే, ఏదైనా ఒక దీనికి ఆకర్షణ అయితే మళ్ళీ మనం ఆ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తున్నాడు, ఎంబం వాపి స్మరణ్ భావం తెదంతంతే కలేవరం తమ్ తమయవైతే కౌంతయ్య సదా సద్భావ భావిత అని. ఎవరు ఏ విధంగా అయితే చివరి సమయంలో దేహం విడిచిపెట్టి ఏ భావనతో శరీరం విడిచిపెడతాడో నెక్స్ట్ జన్మ అదే వస్తుందని. ఆ విధంగా చివరి స్థానంలో ఈ యొక్క వ్యక్తి ఆ భావనతో ఉన్నది, నెక్స్ట్ జన్మ కుక్క జన్మ తీసుకొని తను ప్రొటెక్ట్ చేసుకోవాలని, తన యొక్క ఆస్తి నాధీనైన భావంతో కలిగి ఉంటాం కదా అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకుని భావిస్తూ ఉన్నాడు. సరే ఆహ్వాన్ అప్పుడు కూడా వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చేప్పుడు అక్కడ ఇంట్లో ఆ కుక్క కూడా లేదు. సరే వెళ్ళిపోతున్న మార్గ మధ్యంలో ఆ పొలంలో వెళ్తుండగా మళ్ళీ వచ్చాడు బుస్సు అనుకొని నారద మహర్షి, నారద మహర్షి దగ్గరికి. అప్పుడు నారద మహర్షి తీసుకుని తీసి జాలి పడ్డాడు, అరే వీడికి ఎన్ని చెప్పినా ఈ భౌతిక ప్రపంచంలో వీడికి బంధం నుంచి విడిచి బయటపడలేకపోతున్నాడు, వీడిని ఎట్లయినా సరే నేను ముక్తి గావించాలనుకున్నాడు. అప్పుడు చెప్పాడు, అరే కైలాష్ ఇంకా ఈ భౌతిక ప్రపంచానికి బంధన సంసారం సాగిన వెనక ఎందుకు దాపోదాను. అప్పుడు మళ్ళీ చెప్పాడు, అయ్యా స్వామి స్వామి ఒక్కసారి నన్ను విడిచిపెట్టు, నేను మళ్ళీ ఇస్తే ఇంకోసారి నేను తప్పకుండా నేను దగ్గరకు వస్తాను చేస్తాను, ఇంకా లాభం లేదని చెప్పి ఏం చేశాడు. తన యొక్క పుత్రులు మనవలు అందరూ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు పొలంలో, చేస్తే తప్పట్టు కూడా పిలిచాడు. సరే ఏదో స్వామి పిలిచాడు కానీ పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చాడు, ఏమయ్యా మీ యొక్క పొలంలో ఇంత భయంకరమైన నల్ల త్రాచి పాము పెట్టుకుని మీరు ఈ విధంగా జీవిస్తున్నారు, ఇది ఎప్పటికైనా మిమ్మల్ని హాని చేస్తుంది అన్నాడు. అని మరి ఏం చేయాలి స్వామి, వేసాయని అన్నాడు. ఏసారంటే అప్పుడు ఉంటుందంట బుస్సు 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 అని, స్వామి ఒక్కసారి నడిచిపెట్టు, ఈ ఒక్క జన్మే నాకు లాస్ట్ నేర్చుండి, వీళ్ళు బాధ్యత లేకుండా ఇచ్చేసిన పొలాల్లో ఆవులు ఇచ్చేస్తున్నాయి, దొంగలు ఎత్తుకుపోతున్నారు, వీళ్ళు ఎట్టిన లేక ఎక్కడ విడిచిపెట్టి ఇచ్చేసి ఈ విధంగా వాళ్ళ కొద్దిగా నేను ఏదో హెల్ప్ చేద్దామని విధంగా నేను ఉన్నాను, నాకు ఒక్క జన్మ విడిచిపెట్టాను. ఇంకా నారద మహర్షి సహనాన్ని కోల్పోయాడు. ఇప్పుడు కూడా మనకి చాలా మంది ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇది అదే అని చెప్తుంటారు. సహనంలో ప్రతి ఒక్కరికి సహనం ఒక లెవెల్ ఉంటుంది, అది దాటిందే ఏమవుతుంది, ఆహా వీడు ఒక వేస్ట్ ఫిలో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా నారద మహర్షి కూడా సహనాన్ని అధిగమించి అదే సహనం కోల్పోయినాడు. ఏం చేశాడు, పిలిచాడు వేసాను అన్నాడు. అప్పుడు అంటుందంట ఆ పాము కైలాష్, ఒరే మీ తాతని రా, ఒరే మీ నాన్నని రా, ఒరే బుస్సు 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 అంటున్నాడు. ఇంకా బుస్సు అంటుంది మరి ఎక్కడ రెండు అయిందని చెప్పాడట నారద మహర్షి. ఆ విధంగా ఏం చేశాడు నారద మహర్షి, జాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శ్రీలా ప్రభుపాదికి. అయితే భగవంతుడు ప్రాతినిధ్యానికి నారద మహర్షి భగవంతుని యొక్క ఇది కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక బద్ధ జీవుల్ని ఏంటి ఈ త్రిగుణాలకు అతీతంగా తీసుకుని శుద్ధ సత్వం సాగితీసి భగవద్ధామాన్ని తీసుకువెళ్ళడం కోసం ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నాడు. అట్లా చూసినట్లయితే గంధర్వుల చిత్తరథ, ఈ గంధర్వుల చిత్తరథ చాలా ఉన్నదంటే వాడు గంధర్వులు అంటే గానం చేసులు చాలా దివ్యంగా చేస్తారు వాళ్ళు, వీళ్ళ యొక్క ఉన్నతమైన ఒక దేవలకంలో ఉంటారు నివసిస్తూ ఉంటారు. వీటిలో ఉన్నతమైన వ్యక్తి చిత్తరథ, ఈ చిత్తరథుడు చాలా వండర్ఫుల్ గా దానం చేస్తూ ఉంటారు. దాంట్లో అంటే మానవుల్లో ఇంతకుముందు చెప్పాడు భగవంతు ఏం చెప్తాడు, మానవుల్లో నేను రాజుని, అట్లా ప్రతి ఒక్క భౌతిక ప్రపంచ ప్రతి ఒక్క జీవరాశులు ప్రతి ఒక్క చెట్లు చేమలు ఏవైతే జీవరాశులు ఉన్నా అన్నింటిలో ఒక స్థానాన్ని భగవంతుడు తీసుకున్నారు. అట్లనే ఈ గంధర్వుల్లో ఉన్నటువంటి వాడు చిత్తరథుడు. ఈ చిత్తరథుడు చాలా ఒక విభిన్నమైన వ్యక్తి, చాలా ఉన్నతంగా గానం చేస్తారు, అద్భుతంగా ఉంటాడు, చాలా దివ్యంగా ఉంటాడు. శ్రీమద్ భాగవతంలో ఆయన గురించి 9వ స్కందంలోనే 6వ స్కందంలోనే 5వ స్కందంలోనే చెప్పబడింది. ఇది మనం చూసిన మహాభారతంలో చూసినట్లయితే కూడా ఈ చిత్తరథుడు పాండవులకు కనెక్ట్ అయి ఉందన్నమాట. చిన్న పాస్ట్ స్టోరీ కూడా ఉంది. ఆ చిత్తరథుడి తర్వాత అర్జునుడికి ఒక ఉన్నతమైన రథాన్ని కూడా ఇస్తారు. ఆ రథం ఎట్లాంటిది అంటే చాలా దివ్యమైనటువంటి రథం అది. ఆ రథానికి 100 అశ్వాలని తెల్ల అశ్వాలు, ఆ అశ్వాలు ఎవరితో చంపబడినప్పుడు కూడా ఆ రథానికి 100 గుర్రాలు ఉండే ఉంటాయి. ఎన్ని చంపు మీకు 100 కనిపిస్తాయన్నమాట. అంత విచిత్రమైనటువంటి రథం అది. అది భూమి పైన వెళ్ళగలదు, ఆకాశం పైన కూడా వెళ్ళగలదు. అది ఎంత వేగం అంటే మనోవేగంతో ప్రయాణించగలదు. అంత శక్తి కలిగినటువంటి రథాన్ని అర్జునుడికి ఒకసారి అర్జునుడు ఆ వ్యక్తి హెల్ప్ చేసినప్పుడు అర్జునుడికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది ఈయన కొంచెం చెప్పుకున్నట్టు చాలా పెద్ద ఒక లీల. అది చూసినట్టు ఇంకా సిద్ధానాం కపిలో ముని, ఈ సిద్ధుల్లో కపిల భగవానుడు. ఈ కపిల భగవాను భగవంతుని యొక్క విస్తార రూపం. ఈయన ఏం చేశాడు, సాంఖ్య తత్వాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సాంఖ్యతత్వం దేనికి ప్రవేశపెట్టాడంటే ఈ త్రిజ్ఞాన రూపమైనటువంటి బద్ధజీవుల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీసుకురావడానికి కోసం ఆయన ప్రవేశపెట్టాడు. అంటే ఆత్మ సాక్షాత్గా ఉండడానికి కోసం. దాహం బ్రహ్మాస్మి, నేను దేహానిగా నేను ఇక దేహానిగా ఆత్మని అనే సాంఖ్యతత్వాన్ని ఏం చేశాడు ఆయన తీసుకొచ్చేవాడు. ఈ సాంఖ్యతత్వంలో ఉన్నతమైన వ్యక్తి తీసుకురావడం అంటే ఉన్నతమైన బ్రాహ్మణులుగా శుద్ధతత్వ సాంఖ్య తీసుకురావడం కోసం. అది బ్రాహ్మణ లక్షణాలని ఆయన పెంపొందింపజేయడం కోసం ఆయనకు కొన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దాంట్లో ఈ కపిల భగవానుడు ఇది మానవాళి శ్రేయస్సు కొరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఆయన మెయిన్ మానవాళి శ్రేయస్సు కోసం భగవంతుడు కపిలుడిగా వచ్చి ఉన్నత జ్ఞానాన్ని ఇవ్వడానికి కోసం ఆయన వచ్చాడు. ఈ జ్ఞానం ఆయన ప్రవేశపెట్టి ఈ దేవదైన ఇది ఈయన కపిల భగవాన్ ఇద్దరు ఉన్నారు. ఇక దేవహౌతి పుత్రుడైనటువంటి కపిల భగవానుడు ఉన్నాడు, నాస్తిక కపిల భగవానుడు ఒకటి ఉన్నారు. ఈ నాస్తిక కపిల భగవానుడు ఏం చేశారు, 24 మూలకాలతో పడినటువంటి భగవంతుని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఏం చేశాడు, నాస్తికత్వాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఈ చివరిగా అన్ని కూడా భగవంతింట్లో మిళితమైపోతాయి అని చెప్పేసి ఈ నాస్తిక కపిల భగవానుడు దీనిగా అయితే తదనంతరంగా ఆయన కొద్దిగా పేరు పెట్టా గడించాడు. కానీ ఒరిజినల్ కపిల భగవానుడు వచ్చాము దేవహూతి పుత్రుడు అన్నమాట. ఈయన ఈ యొక్క అల్పాయుష్ అనేటువంటి బద్ధజీవులు అనేటువంటి ఈ యొక్క భౌతికను బంధించబడి బద్ధజీవుల కోసం ఏం చేస్తున్నాడు ఆయన అంటే చూడండి, ఇక్కడ ముందుకు బ్రాహ్మణ లక్షణాలు చెప్తూ ఆ బ్రాహ్మణ లక్షణాలు ఎందుకు అవలంబించుకోలేకపోతున్నామని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. పరాయణ అల్పాయుషు సభ్య కాలాస్మిన్ యుగే జన మందా సుమంద మతయో మందభాగ్య పైహప్తృత అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఋషులకి చెప్తున్నాడు, ఈ కలియుగమునందు జనులు అల్పాయుషులుగా నుందురు, వారు కలహ స్వభావము బద్ధగస్తులు, తప్పు త్రోవ పట్టిన వారు ఒకటి మందభాగ్యులు ఒకటి వలన కలతకు లోనయ్యుందరు. అటువంటి వ్యక్తికి ఏం చేస్తున్నాడు, ఈ అల్పాయుషులు మరియు ఆధ్యాత్మిక జీవితముకు చురుకుగా అర్థం చేసుకోలేరు మందబుద్ధులు. నిజానికి మానవ జీవితం ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసును అర్థం చేసుకుని నిర్దేశించబడింది. ఇక మానవ జీవితం దేనికి ఉద్దేశించబడిన ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసనతో దాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రవేశపెట్టాడు ఇక కపిల భగవానుడు. ఇట్లా మనం చూసినట్లయితే చెప్పుకునే విధంగా చాలా అనంతమైన విభూతులు భగవంతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడు ఏం చేశాడంటే ఈ యొక్క త్రిగుణాలకు లోబడినటువంటి త్రిగుణాత్మకటువంటి ఈ భౌతిక ప్రపంచ త్రిగుణాలు లోబడి బద్ధ జీవుల్ని ఉద్ధరించాలంటే ఏం చేయాలి, వాళ్ళు కోరిక మేరకు భగవంతుడు ఏం చేస్తున్నాడు, సర్వము నేనే అంటే వాసుదేవ సర్వమితి అని తెలియజేయడానికి కోసమే భగవంతుడు ఇన్ని యొక్క విస్తారంగా తనకు విభూతిని విస్తరింపజేశాడు. ఈ వాసుదేవ సర్వమితిని తెలుసుకోవడానికి ఇదంతా కూడా మన అది తెలుసుకోలేకపోతున్నాము. కనుకన భగవంతుడు జీవుడికి పైన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆ ప్రేమతో ఏం చేస్తున్నాడు, భగవంతుడు అనేక విధాలుగా విస్తరింపజేసుకుని తన విభూతులు విస్తరింపజేసి తనకు చూడండి భగవంతుడు త్రిగుణాలకు అతీతమైన వ్యక్తి అని త్రిగుణాలకు లోబడి ఇక్కడ లీల చేస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం, ఆయన కూడా మనతో పాటు ఒక వ్యక్తే, మనలాంటి వాడే అని చెప్పి అనుకుంటున్నాం. మధుగోపాల పప్పు గారు ఆ రోజు చాలా ఉదాహరణలు కూడా చెప్పారు శ్రీమద్ భాగవతం నుంచి, ఏంది ఈ దామోదరు లేరు గురించి చెప్పారు. అట్లానే మన రాముడు శ్రీరామావతారాలను చూసినట్లయితే భగవంతుడు దేవాదిదేవుడు అని త్రిగుణాలకు అతీతమైన వ్యక్తి, కానీ త్రిగుణాత్మైన భౌతిక ప్రపంచంలో త్రిగుణాలను లోబడి ఆయన ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు. అందరూ ఏమనుకున్నారు, రాముడు కూడా ఒక సామాన్య సాధారణ వ్యక్తే, ఆయన కూడా మానవుడే అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. మరి అటు మానవుడే కాకపోతే మరి సీతాదేవిని రావణాసుడు ఆహ్వానించినప్పుడు ఆ సీతాదేవిని రోధిస్తూ ఉన్నాడు రాముడు. మరి భగవంతుడంటే ఆయనకి శోకము కానీ దుఃఖము కానీ ఆయనకి ఏమీ లేవు, ఆయన భయానికి ఆయనకి భయము లేదు, ఆయన భయానికి భయం కలిగించిన వ్యక్తి. మరి అటు వ్యక్తి భయపడుతున్నాడు, మరి త్రిగుణాలకు అతీతమైన వ్యక్తి, మరి త్రిగుణాలు లోబడి ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అని చూడండి, భగవంతుడు ఈ త్రిగుణాలకు లోబడి త్రిగుణాలకి అదే దామోదరులు చెప్పాడు, అన్ని అది ఎగ్జిబిట్ చేస్తాడు దామోదరులలో అని త్రిగుణాత్మక వ్యక్తి, కానీ త్రిగుణాలకు లోబడి ఉన్నాడు ఆయన భయాన్ని భయగల వ్యక్తి. మరి యశోదమ చేతిలో ఆయన భయపడుతూ ఉన్నాడు, ఆయన చూడండి చైతన్య చేతి భయపడుతూ ఉన్నాడు, ఆయనకి దుఃఖం లేదు కానీ దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన వణుకుతూ ఉన్నాడు. అనేకమైన ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడి లీలలు మనం అర్థం చేసి చాలా కష్టం, ఎందుకంటే భగవంతుడి లీలలు అచింతమైనటువంటివి. ఈ భౌతికం అంటే మన యొక్క ఈ చీమతలకి అర్థం కాదు. ఈ చీమత అర్థం కావాలని చెప్పేసి అతి స్వల్పమైన విభూతిని తాను ఇక్కడ విస్తరింప చేస్తున్నా. అయితే మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక కపిల భగవానుడు చెప్పినటువంటి ఆ బోధనల్ని మనం అదే మన జీవితం ఆచరిస్తే మనం ఈ యొక్క త్రిగుణాలకి అతీతంగా మనం బయటపడే భగవద్ధామానికి మనం వెళ్ళగలం. లేదా భగవంతుడు మనం అర్థం చేసుకోలేము. భగవంతుడు ఎంత దివ్యమైనటువంటి అనంత పద్మనాభుడు, ఆయన అనంత పద్మని ఎవరు అర్థం చేసుకోగలరు చెప్పండి. ఒకసారి ఒక వ్యక్తి అంట భగవంతుడు తపస్సు చేశాడట. తపస్సు చేసి భగవంతుడు ప్రశ్న అయిన తర్వాత ఏమైనా ఏమి కావాలని నీకు అన్నాడు. ఏం లేదు స్వామి, ఎంత సృష్టిని క్రియేట్ చేశావు, ఎంత చేశావు, బ్రహ్మకి అంత జ్ఞానాన్ని ఇచ్చావు, ఇది ఎట్లా ఆయన క్రియేట్ చేస్తున్నాడు, ఎట్లా ఇది చేస్తున్నాడు, ఆ జ్ఞానం నాకు ఒకసారి నాకు కొద్దిగా చూపిస్తావా అన్నాడు. ఒకసారి నాకు ఇవ్వు, నేను ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను. అయ్యా నీకు వద్దున ఆయన, అది నీకు అది మంచిది కాదు, నీ యొక్క అల్పమైన బుద్ధికి అది నీకు మంచిది కాదు అని చెప్పేసి భగవంతుడు బోధించి చెప్పాడు. ఈ వ్యక్తి అంట లేదు లేదు, నాకు ఎట్లయినా నేను ఒకసారి ఆ జ్ఞానాన్ని ఒకసారి నాకు, ఎందుకంటే మత్తస్ఫుతి జ్ఞానం అపోహన అయితే భగవంతుడి అన్ని వస్తున్నాయి, అన్ని నిదాన్ని చూస్తున్నాయి, ఒకసారి ఆ జ్ఞానం నాకు ఇయ్యు, నేను ఒకసారి చూస్తానన్నట. భగవంతుడు చెప్పాడు, ఆయన నీకు వద్దు, అది నీకు మంచిది కాదు అని చెప్పేసి అన్ని విధాలు చెప్పాడు. కానీ జీవుడికి ఇందా చెప్పుకున్నాం కదా, భగవంతుడికి జీవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛగా స్వతంత్రం అప్పు ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఏంటంటే లేదు, మనం కూడా ఏదైనా ఒకసారి నా నీకు వద్దురాది అంటే లేదు నాకు ఎట్లనే కావాలంట, సరే అని చెప్పేసి భగవంతుడు ఏం చేశాడు, సరే అని తదాస్తు అన్నాడు. అంతే, తదాస్తు అన్నాడు లేదు టప్ అని తలకేస మరొక పీసు కూడా కనిపించలే. మనం ఆ జ్ఞానం మన చీమ తలకాయకి ఆ ఇచ్చిన జ్ఞానం మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే నాలుగు తలకాలను అంటే ఆ బ్రహ్మే భగవంతుడి లీల అర్థం చేసుకోలేపోయాడు. మరి మనం అర్థం చేయ ఎంత అర్థం చేసుకోలేదు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ గౌరుని తాయికి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి, శిలా ప్రభుపాదికి, తాయి గౌరు ప్రేమానికి. మరి నాలుగు తలకాలను బ్రహ్మే భగవంతుని సమంగా అర్థం చేయ భగవంతుకి అపరాధం చేశాడు. మరి అటువంటి అల్పజీవులమైనటువంటి అల్పాయుషకరమైన అల్ప బుద్ధి పరిమాణం కలిగిన బుద్ధి కలిగినటువంటి జీవులని మనం అర్థం చేసుకోం. మరి భగవంతుడు ఇక్కడ చెప్పిన విభూతులు తను 1/4 ఉంది మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని మనమే విస్మరించకపోతే దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ఈ శ్లోకం సారాంశం, వాసుదేవ సర్వమితి అని మనం ఎప్పుడైతే తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క భగవంతునికి విభూతులని సమహాత్మాసు దుర్లభ, అటువంటి మహాత్మ చాలా దుర్లభులు ఏంటి, అటువంటి స్థితికి రావడానికి వచ్చిన భగవంతుడు మనకి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో తనకు విభూతుల్ని అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. ఇంకా ముందు మనం చూసిన తనకు విభూతులు ఇంకా విస్తారంగా చెప్పాడు. తన యొక్క విభూతుల్లో లాస్ట్ జీవుడు వరకు వస్తాడు, జీవులను ఉన్నతమైన వ్యక్తిని రాజునని చెప్పాడు. అది ఎందుకు ఆ పొజిషన్ భగవంతుడు తీసుకున్నాడు, ఇక్కడ కూడా వీళ్ళు పొజిషన్ ఎందుకు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారని శ్రీమద్ భాగవతంలో చాలా విస్తారంగా వివరించబడింది. కానీ ఇక్కడ అర్జునుడు ఫిలాసఫల్ గా చెప్పాడు కనుక తన విభూతులు మనం ఇంతవరకు దానిలో మనం చెప్పుకున్నాము. ఇందులో ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే భగవద్గీత యథాతథంకి శ్రీ రాధాగోవింద భగవానికి శ్రీలా ప్రభుపాదికి తాయి గౌరి ప్రేమానంది.